గురువు పట్ల శిష్యుని యొక్క బుద్ధి ఎట్లా ఉండాలి, గురువు యొక్క ద్రవ్యాన్ని గురించినటువంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, గురువు తనంతటి తానుగా ఇస్తే తిరస్కరించకూడదు, గురువు గనక ఇవ్వకపోయినట్లయితే దాన్ని తీసుకోకూడదు, అలాగే గురువు ఉపయోగించేటువంటి వస్తువుల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఆసనం, శయ్య మొదలైనటువంటివి ఏ వస్తువులనైతే గురువు ఉపయోగిస్తున్నాడో వాటికి నమస్కరిస్తూ ఉండాలి, అదేవిధంగా వాటిని ఎప్పుడు కూడా కాలితో తన్నటం కానీ తాకటం కానీ చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇంతవరకు చెప్పి, ఇంకా శిష్యుడు ఏ ప్రకారంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని 144వ శ్లోకంలో చెప్తున్నారు. 144 చూడండి. గచ్చత పృష్ఠతో గచ్చేత్ గురు ఛాయాం న లంఘయేత్ నోల్బణం ధారయే ద్వేషం నాలంకారాంస్తతోల్బణాన్ గచ్చతః పృష్ఠతః గచ్చేత్. వెళుతున్నటువంటి గురువుకి వెనుకగా వెళ్ళాలి. గురు ఛాయాం నా లంఘయత్తు, గురువు యొక్క నీడని దాటి వెళ్ళకూడదు, ఆ నీడని తొక్కకూడదు. ఉల్బణం వేషం నా ధారయత్, అధికమైనటువంటి వేషాన్ని ఎప్పటికీ కూడా వెయ్యకూడదు. అలాగే తత ఉల్బణాన్ అలంకారాం నా, అధికమైనటువంటి అలంకారాలని చేసుకోకూడదు. ఇవి 4 రకాలైనటువంటి జాగ్రత్తలను ఇక్కడ చెప్పారు. ఎలా మాట్లాడాలో చెప్పారు, ఎలా ప్రవర్తించాలో చెప్పారు, ఏ రకమైనటువంటి భావనతో ఉండాలో చెప్పారు, ఇప్పుడేమో ఎట్లా నడుచుకోవాలో చెబుతూ ఉన్నారు. ఇక్కడ శిష్యుడు ప్రవర్తించాల్సినటువంటి 4 విధాలైనటువంటి జాగ్రత్తలు చెప్తున్నారు, ఎలా నడుచుకోవాలి. గురుదేవుడు ముందు నడుస్తూ ఉన్నట్లయితే శిష్యుడు ఆయన దాటి వెళ్ళకూడదు, అందుకని ఆయనకి వెనక్గా నడుస్తూ ఉండాలి. ఆయన అనుసరించి వెళుతూ ఉన్నట్టుగా ఉంటుంది, వెనక్గా వెళితే ఆయన అనుసరిస్తున్నట్టు, ముందు గనక వెళితే ఆయన దాటిపోతున్నట్టు. అంటే లోపల ఉన్నటువంటి భావం, నేను దాటిపోవాలి అనేటువంటి భావం ఉన్నట్లుగా అలా అర్థమవుతుంది. లేదా కనీసం వెనక వెళ్ళటానికి వీలు లేకపోతే ప్రక్కగానైనా సరే వెళ్ళచ్చు. ఆయన వెనకనే అనుసరించి వెళుతూ ఉండటం మాత్రం మంచిది అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించాలి. ఇక 2వది, సూర్యుడి యొక్క కాంతి పడుతూ ఉన్నప్పుడు లేదా ఏదైనా రాత్రిపూట కనుకైతే లైట్ కాంతి పడుతున్నప్పుడు గురువు యొక్క నీడ పడుతుంది, ఆ నీడని ఎప్పటికీ కూడా తొక్కకూడదు. గురువు యొక్క నీడని తొక్కకూడదు, ఆ నీడని దాటిపోకూడదు. గురువునే కాదు, గురువు యొక్క నీడని కూడా దాటిపోకూడదు. అలాగే నేను చాలా గొప్ప భక్తుండని, గొప్ప శిష్యుండని, లేదా గురువుతో నేను సమానుండని అందరూ కూడా అనుకోవాలి అనేటువంటి భావనతో ఆడంబరమైనటువంటి వేషాన్ని ధరించకూడదు. శరీరమంతా విభూతి రాసుకోవటం, ఊర్ధ్వ పుండ్రాలు తగిలించుకోవటం, నామాలు, మెడ నిండా తులసి దళాలు, తులసి మాలలు, రుద్రాక్ష మాలలు మొదలైనటువంటి వాటిని వేసుకోవటం, చేతిలో మాల ధరించటం, ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. ఇక ఇతడు సాధు పురుషుడు, పరమభక్తుడు అని అందరు అనుకునేటట్లుగా బాహ్య వేషంతో నటించకూడదు. నిజమైనటువంటి గురుభక్తితో ఉన్నటువంటి వాడు ఈ రకమైనటువంటి వేషాలు వేయడు. గురుభక్తి లేనటువంటి వాడే ఇలాంటి వేషాలు వేస్తూ ఉంటాడు. ఇలాంటి వేషాలు వేస్తే అతడికి గురుభక్తి లేదు అని అర్థం. ఇక ఆడంబరంగా ఆభరణాలు ధరించటం, రెండు చేతులకి ఒక 8 ఉంగరాలో 10 ఉంగరాలో 12 ఉంగరాలో పెట్టుకోవటం, చేతులకి విలువైనటువంటి వాచీలు బ్రాస్లెట్లు మొదలైనటువంటి వాటిని, మెడలో బంగారు గొలుసులు, ఇంకా విలువైనటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా ధరించకూడదు. ఇదంతా చూచేటువంటి వాళ్ళ దృష్టిలో ఆధిక్యత కోసం ప్రాకులాడటం అవుతుంది. అంతే తప్ప ఇదేదో అవసరమైనటువంటిదిగా భావించడానికి వీల్లేదు. అందుకని ఈ 4 రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇక్కడ పరమేశ్వరుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక గురువుని నిందించేటువంటి వాళ్ళు ఉంటారు, అది శిష్యుల్లో వాళ్ళు కావచ్చు, బయట ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. ఎవరైనా గురువుని కనుక నిందిస్తూ ఉంటే మరి నిజమైనటువంటి శిష్యులు అంటే గురువు మీద భక్తి ఉన్నటువంటి, విశ్వాసం ఉన్నటువంటి, గురువు ద్వారా శాస్త్రాన్ని తెలుసుకుంటూ జన్మ సార్థక్య హేతువుని నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఏ ప్రకారంగా ప్రవర్తించాలి, అలా నిందించేటువంటి వాళ్ళు నిందిస్తూ ఉంటే ఎట్లా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని తర్వాత 145వ శ్లోకంలో చెప్తున్నారు. 145వ శ్లోకం చూడండి. గురు నిందాకరం దృష్ట్యా ధావయేదధవాసయేత్ స్థానం వా తత్పరిత్యజ్యం జిహ్వాచ్ఛేదాక్షమో యది. గురు నిందాకరం దృష్ట్యా, గురువును నిందించేటువంటి దుర్మార్గుల్ని చూచి జిహ్వాచ్ఛేదాక్షమః యది. జిహ్వాచ్ఛేదాక్షమః యది అంటే నాలుక తెగ్గయటంలో అసమర్థుడు గనకైతే, ఆ ప్రకారంగా గురువుని నిందించేటువంటి వాడి నాలుక తెగ్గయటంలో అసమర్థుడు గనక అయినట్లయితే, నాలుగు తెగ్గయటం అంటే కత్తి తీసుకొని తెగయటం కాదు, దాని అర్థం మళ్ళీ వేరే చెప్పుకుందాం. దాంట్లో అసమర్థుడు గనకైతే ధావయేత్, అతన్ని అక్కడి నుంచి పంపించేసేయాలి. అధవాసయేత్, లేదంటే అతన్ని వేరే గ్రామానికి తరలించాల, అంటే వెళ్ళగొట్టాల. అధవా తత్ స్థానం పరిత్యాజ్యం, ఇది ఏది గనక నీకు చేతకాకపోతే, ఎందుకనంటే నాలుక నరకేయటం చేతకాకపోవచ్చు, అతన్ని అక్కడి నుంచి పంపించడం చేతకాకపోవచ్చు, నువ్వెవడి పొమ్మంటానికి అంటాడు, అతన్ని ఊర్లో నుంచి ఎలగొట్టం అసలు సాధ్యం కాదు. అలాంటి సందర్భంలో మరి ఏం చేస్తావంటే ఇక్కడ చెప్తున్నాడు అదివా తత్ స్థానం పరిత్యాజ్యం అని. అంటే ఆ స్థానం నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోవాలి. అంటే ఎక్కడైతే గురువుని నిందిస్తూ ఉన్నాడో ఎవడైనా, ఆ స్థానంలో అవి వింటూ కూర్చోకూడదు, లేదా వింటూ వింటూ నవ్వుకుంటా ఉండకూడదు, ఆహా పర్వాలేదు వీడన్నా ఉన్నాడు నాకు తోడు అని నవ్వుకోకూడదు, ఆ స్థానం నుంచి వెళ్ళిపోవాలి. ఇది నువ్వు చేయవలసినటువంటిది. ఇక్కడ 4 రకాలైనటువంటి మాటలు చెప్పారు. దీంట్లో ఏది సాధ్యమైతే చెయ్యాలి, ఏది సాధ్యం కాకపోతే చిట్టు చివర అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవటం. గురువుని నిందించేటువంటి వాళ్ళు ఎంతమందో ఉంటారు. కారణం ఏమిటంటే పూర్వకాలం నుంచి కూడా ఎవరైనా గనక నిజంగా 10 మందికి మేలు జరగాలని ప్రయత్నించేటువంటి వాళ్ళు లౌకిక విషయాల్లో కూడా వాళ్ళని విమర్శించేటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే మహాత్ములైనటువంటి వాళ్ళని కూడా ఎన్నో రకాలుగా బాధలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ మహాత్ముడు కూడా బాధలు పడకుండా ఉండల, ఎటువంటి వాడైనా సరే ఎవరో ఒకరు తయారవుతారు. మనం షిరిడి సాయిబాబా కథలో చూస్తాం, లేదా ఆ సినిమా వచ్చినప్పుడైనా చూస్తాం, ఎంతోమంది ఆయన్ని పరిగెట్టుకుని విమర్శించేవాళ్లు, ఆయన్ని దూషించేవాళ్లు, ఆయన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు, ఇలా ఎన్నో చేశారు. అలాగనే రమణ మహర్షి అన్న అంటే ఆయన మీద రాళ్ళు వేశారు, ఎక్కడా కూర్చొని ఇలా. మరి ఇట్లా మనం కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంతమంది మహాత్ములైనా సరే, మహాత్ములైనటువంటి వాళ్ళని దూషించకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడా ఎవరి చేత దూషించబడకుండా అందరి చేత ప్రశంసించబడినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందుకనే ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా తప్పు చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి, మోసగాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి, ఆ మోసగాళ్ళ మధ్యలో ఎవరైనా సరైనటువంటి వాడు ఉన్నప్పటికీ కూడా అతన్ని కూడా విమర్శించేటువంటి వాళ్ళు లోకంలో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ గురువు యొక్క శిష్యుల్లోనూ ఉండొచ్చు, ఆ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. అలాంటప్పుడు గురుభక్తులైనటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి, ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని మనకిక్కడ ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. గురునింద చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలా నిందించేటువంటి వాళ్ళని దుర్మార్గులు అని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడైనా సరే ఏ గురువులోనైనా భయంకరమైనటువంటి దోషాలుండి లేదా ప్రజల్ని మోసం చేస్తూ ఇంకా ఏదోగానే చేస్తూ ఉంటే అటువంటి వాళ్ళని విమర్శిస్తే తప్పేం లేదు, ఎందుకంటే అది న్యాయం కాబట్టి. అలా కాకుండా అన్యాయంగా ఎవరైనా గురువుని గనక నిందిస్తూ ఉన్నట్లయితే వాళ్ళ నోరు ముయించాలి, అదే నాలుగు తెగ్గొయటం అంటే. నాలుగు తెగ్గొయటం అంటే వాళ్ళ నోరు ముయించాలి. నోరు ముయించాలంటే ఏం చేయాలి అంటే సరైనటువంటి పద్ధతిలో అతనికి సమాధానం చెప్పగలిగినటువంటి శక్తి ఉండాలి. నీకేం తెలుసయ్యా మా గురువుని గురించి, నువ్వు ఇలా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నావు, ఆయన ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా ఇలా మాట్లాడాడా, ఆయన ఎప్పుడైనా అలా ప్రవర్తించాడా అని వాడు ఏదైతే దోషంగా చెబుతున్నాడో ఆ దోషాన్ని కాదని చెప్పి ఎత్తి చూపించగలిగేటువంటి సమర్థత ఉండాలి. అయితే అంత సమర్థత ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉండరు, ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో ఉంటే ఉండవచ్చు, కానీ అందరికీ ఆ రకమైనటువంటి సమర్థత ఉండదు. అందులోనూ అవతల వాడు గనక బలవంతుడైతేనో, అధికుడైతేనో, మూర్ఖుడైతేనో, మరి ఇలా ఏదో రకమైనటువంటి వాడు గనకైతే వాడిని ఎదిరించడం కుదరదు, ఎందుకంటే వాడు పైన పడి కొట్టడానికి వస్తాడు, లేకపోతే తిట్లు లంకించుకుంటాడు, లేకపోతే బజార్లో గోలు చేస్తాడు, అందుకని వాడితో ఎవడు పెట్టుకుంటాడు అనేటువంటి ఉద్దేశంతో వాడి జోలికి పోకుండా ఉంటారు. కాబట్టి అలా ఉన్నటువంటి వాళ్ళు మరి ఏం చేయాలి, వాడి నోరు మూయించడం చేతకాకపోయినప్పుడు, అసమర్థత ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే అతడిని అక్కడి నుంచి తరిమేయాలి. తరిమేయటం అంటే నీ ఇంట్లో గనక వచ్చి విమర్శిస్తావంటే నా ఇంట్లో నుంచి బయటికి పంపనొచ్చు, లేదా నీ స్థానంలో ఉంటే బయటికి పంపించవచ్చు, కానీ ఎక్కడో ఉంటే వాడిని తరిమేయటం సాధ్యం కాదు. మరి అప్పుడేం చేయాలి, అది గ్రామం నుంచి బయటికి పంపించడానికి చూడాలి. మరి గ్రామం నుంచి బయటికి పంపించాలంటే నీ ఒక్కడికి శక్తి సరిపోతుందా, చాలదు, అందుకని ఎవరో సహాయం కావాలి. అందుకని కొంతమంది సహాయంతో ఆ ప్రకారంగా అతన్ని బయటికి పంపించాలి. అంతే తప్ప ఆ నిందావాక్యాలను వింటూ తలాడిస్తూ ఉండకూడదు. అందుకని మరి ఏం చేయాలి, అది కూడా సాధ్యం కాకపోతే నువ్వెవరవయ్యా నన్ను ఈ ఊరు నుంచి పొమ్మంటానికి, నువ్వేమైనా ఈ ఊరు గట్టించావా అని అడుగుతాడు. అది అలాంటి సందర్భంలో వాడితో మాట్లాడతానికి కుదరనప్పుడు వాడు ఎక్కడైతే గురువుని నిందిస్తూ ఉన్నాడో ఆ స్థానం నుంచి నువ్వు వచ్చేసేయాలి, అంటే వాటిని వినకూడదు. కొంతమందికి ఏందనంటే సహజంగా మానవుల్లో ఎలాంటివి ఉంటాయంటే ఏదో వేదాంతం చెప్పినా భగవద్గీత చెప్పినా ఇంకోటి చెప్పినా అంతగా వినబుద్ధి కాదు, కానీ వీళ్ళ మీద పితృలు చెప్తుంటే మాత్రం బాగా వినాలనిపిస్తుంటుంది, వాటికి తోడు ఇంకా తనకు తెలిసినవి కూడా రెండు చెప్పాలనిపిస్తుంది. తెలియకపోయినా సరే ఏదో ఒక రకంగా చెప్పి నేను కూడా ఏం తక్కువ తినలేదు, నీకంటే నేనే ఇంకా బాగా తిట్టగలను అని ఇలా చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు లోకంలో. కానీ అలా ఎక్కడ ఏ రకమైనటువంటి విషయంలోనైనా సరే అది మంచిది కాదు. ఇక గురువుని నిందించేటువంటి విషయంలో వాడితో కూర్చొని వాడితో కలిసి నీవు కూడా ఆహా ఓహో నవ్వుతూ ఎంత బ్రహ్మాండంగా విమర్శిస్తున్నావు, నీలాగా విమర్శించగలిగినటువంటి వాడు ఎవడున్నాడయ్యా, అంతా పిచ్చోళ్ళు అని చెప్పి వాడిని ఇంకొకరు సపోర్ట్ చేసి వాడి చేత ఇంకా నాలుగు మాటలు అనిపించి ఆనందించేటువంటి రాక్షస మనస్తత్వం మాత్రం శిష్యుడైనటువంటి వాడికి ఉండకూడదు. వాడికి ఎవరికైనా ఉండొచ్చు, శిష్యుడికి మాత్రం అలాంటి మనస్తత్వం ఉండకూడదు. కాబట్టి ఈ ప్రకారంగా గురునింద అనేటువంటిది చెయ్యకూడదు. గురునింద చేసేటువంటి వాళ్ళ మాటలు వినకూడదు. వీలైతే వాడిని తరిమేయి, లేకపోతే నువ్వు వెళ్ళిపో అని ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నారు. మనకి ఏది చేత కాకపోయినా అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవటం మాత్రం నీకు చేతవు కదా, అది కూడా చేత కాదనేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు కదా. అయితే ఇంతకీ గురువుని విమర్శించేటువంటి వాడు ఎవరు, గురువుని నిందించేటువంటి వాడు ఎవరు? విమర్శ వేరు, నింద వేరు. విమర్శ అంటే ఒక విషయాన్ని మనం తప్పుగా భావిస్తాం. విమర్శ అనేటువంటి పదానికి అర్థం నిజంగా విమర్శ అంటే తప్పు కాదు. మనం చేస్తున్నదంతా కూడా వేదాలను విమర్శిస్తున్నాం. విమర్శిస్తున్నాం అంటే వాటిని విమర్శించి చూస్తున్నాం, వాటిలో ఉన్నటువంటి విషయం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగనే గురువు చెప్పినటువంటి వాక్యాలను కూడా విమర్శించి జాగ్రత్తగా ఆలోచించుకొని, విమర్శించి చూడటం అంటే వాటిని జాగ్రత్తగా మళ్ళీ ఆలోచించటం, ఇది నిజమా కాదా, ఇది సరైనటువంటిదేనా కాదా, ఇది మనకు ఉపయోగపడుతుందా కాదా అని అలా ఆలోచించడమే విమర్శ, అది సద్విమర్శ. కానీ ఇక్కడ చెప్పేటువంటి విమర్శలు ఇవి కాదు. నిందలు అంటే నోటికొచ్చినట్టుగా నిందించేసేయటం, ఏదో రకంగా అతన్ని 10 మందిలో పల్సన చేయాలనేటువంటి ఉద్దేశంతో నిందించటం. ఇలా చేసేటువంటి వాళ్ళు ఎవరుంటారు? నాస్తికులైనటువంటి వాళ్ళు ఈ పనిలో ముందుంటారు. నాస్తికులైనటువంటి వాళ్ళకి భగవంతుడన్నా, భగవంతుడి యందు భక్తి చూపించేటువంటి వాళ్ళన్నా, భగవంతుడి గురించినటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి వాళ్ళన్నా, వేదాలన్నా శాస్త్రాలన్నా ఇవన్నీ కూడా వాళ్ళకి పూచిక పుల్లల కంటే హీనమైనటువంటివి. అందుకని శాస్త్రాలను విమర్శిస్తారు, శాస్త్రాలను చెప్పేటువంటి వాళ్ళని విమర్శిస్తారు, గురువుల్ని విమర్శిస్తారు, మహాత్ముల్ని విమర్శిస్తారు, అందరినీ విమర్శిస్తూ విమర్శిస్తూ చివరికి వాడిని వాడు కూడా విమర్శించుకుంటాడు తెలియక. ఎందుకనంటే అందరిని విమర్శించడం వాళ్ళకి అలవాటు. ఇక దైవభక్తి ఏమాత్రం లేనటువంటి వాడు నాస్తికుడు కాదు, కానీ దైవం మీద మాత్రం భక్తి లేదు అలాంటి వాడు అసూయాగ్రస్తుడైనటువంటి వాడు. అంటే ఇతరుల యొక్క ఆధిక్యతను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకునేటువంటి వాడు. వీడికి ఏదో మంచి పేరు వస్తున్నది అని, వీడిని ఏదో అందరూ పూజిస్తున్నారని, వీడికి ఏదో ప్రయోజనం కలుగుతుందని ఇలా అసూయతో రగిలిపోయేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు కూడా గురునింద చేయటానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అతడిలో ఉన్నటువంటి దోషాలని ఏకరవ పెడుతూ ఉంటారు. దోషాలంటే వాళ్ళకి దోషాలు అనిపిస్తూ ఉంటాయి. అలా ఒకవేళ ఏదైనా అనిపించకపోతే దాన్ని కొంచెం మార్చి దాన్ని కూడా దోషంగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. లేదా అల్పమైనటువంటి దోషం కనుకుంటే దాన్ని పెద్దదిగా చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇవన్నీ కూడా రాగద్వేషాలతో రగిలిపోయేటువంటి దుర్మార్గులు చేసేటువంటి పని. ఉబుసుపోకకి, కాలక్షేపానికి, అంటే ఏం పని లేక సోమరిగా తిరుగుతూ ఉండేటువంటి వాడు అక్కడ అరుగుల మీద ఇక్కడ అరుగుల మీద కూర్చొని వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడతా లోకాభిరామాయణం, ప్రపంచ విషయాలు, దేశ విషయాలు, రాష్ట్ర విషయాలు, ఊళ్ళో విషయాలు, ఇంకా వాళ్ళు వీళ్ళు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాం వాళ్ళకి అలవాటు. అదిగో అలాంటి వాళ్ళు సందర్భం కనుకొస్తే ఇక ఇది కూడా మొదలు పెడతారు. ఈయనకేందో జ్ఞానం అంట, ఆయన భక్తుడంట, ఈయన దేవుడంట, ఆయన అదంట ఇదంట, అసలు పీఠాధిపతులు ఎవరు, అసలు వీళ్ళెవరు వాళ్ళెవరు అని చెప్పి వరుస పెట్టి అందరినీ కూడా విమర్శించడం మొదలు పెడతారు. ఈ ప్రకారంగా నిందావాక్యాలు పలికేటువంటి వాళ్ళు బయట వాళ్ళుంటే కొంతమంది ఏమో ఆ గురుదేవుని సమీపించి ఆయన్ని సేవించి ఆయన్ని పూజించి ఆయన మీద భక్తిని కలిగి ఉండి ఆయన ద్వారా శాస్త్రాలను చక్కగా శ్రవణం చేసి అనేకమైనటువంటి సాధనలు చేస్తూ తెలివి పెరిగిపోయిన తర్వాత భక్తి తగ్గిపోయి విశ్వాసం తగ్గిపోయి ఆయనకి గురువుకి దూరమైపోయి ఏ కారణం చేతనైనా సరే ఆ దూరమైపోయి వెళ్లిపోయినటువంటి వాళ్ళు వెళ్లిపోయి మెదలకుండా ఊరుకోరు. ఎందుకనంటే వాళ్ళకు ఒక ఇబ్బంది ఉంది పాపం. ఎందుకు నువ్వు అక్కడి నుంచి వచ్చావనంటే ఒక కారణం చెప్పాల, కారణం చెప్పాలి కాబట్టి ఏదో ఒక నింద అయ్యాల, ఏదో దోషం చూపించాల, ఏదో తప్పుని చెప్పాలి. అబ్బే ఆయన అసలు మంచోడు కాదండి, అలాంటి వాడు ఇలాంటి ఆయన చెప్పేదంతా అసలు అబద్ధం అండి. ఏముందండి ఆయన చెప్పేది, ఊరికినే ఏదో ఆ గ్రంథంలో ఉన్నది చూసి చెప్తా ఉంటాడు, ఈ మాత్రం మనం తెలుసుకోలేమా ఏంటి అని ఇట్లా రకరకాలైనటువంటి మాటల్ని ప్రచారం చేస్తూ ఉంటారు. అబ్బే అక్కడికి పోతే అసలు ఏందండి నా మనసే చెడిపోతా ఉంది, ఆ ఇంట్లో కూర్చొని టీవీ చూసుకున్నా చాలండి, లేకపోతే బయట అరుగుల మీద కూర్చున్నా చాలు, అంతేగాని అక్కడికి ఎందుకండి పోవటం అనవసరంగా. ఆయన అప్పుడు అట్టన్నాడండి, ఇప్పుడు ఇట్టన్నాడండి, ఆయనకు భలే కోపం ఎక్కువండి అని ఏవో దోషాలని ఆపాదించాల. అదిగో అలా ఆపాదించి వాళ్ళు ఎందుకు విడిచిపెట్టిపోయారో, వాళ్ళు ఎందుకు ఈ మార్గంలో నుంచి పోయారో దాన్ని సమర్థించుకోవటం కోసమని ఈ తంటాలు పడతా ఉంటారు. కాకపోతే వాళ్ళకి పాపం రెండు నష్టాలు, విడిచిపెట్టిపోయినందువల్ల ఏమవుద్దనంటే భగవంతునికి దూరం అయిపోతారు, దాంట్లో ఏం అనుమానం లేదు, విడిచిపెట్టినా కూడా మేము దాంట్లోనే ఉన్నామండి అని అంటారు. అదంతా వట్టిది. ఎందుకననంటే ఆధ్యాత్మిక రంగానికి దూరం అయిపోయి లౌకికమైనటువంటి జీవితంలో గడిపేటువంటి వాళ్ళు, లౌకికమైనటువంటి జీవితంలో పడిపోయినటువంటి వాళ్ళు జపం చేస్తారా, ధ్యానం చేస్తారా, శాస్త్రాన్ని శ్రవణం చేస్తారా, అధ్యయనం చేస్తారా, సాధనలు చేస్తారా, ఏం చేస్తారు కాబట్టి అన్నిటికీ ఫుల్ స్టాప్. ఇది ఒక నష్టం. ఎందుకంటే కొంతకాలం కష్టపడి ఆ మొత్తాన్ని వృధా చేసుకున్నటువంటి వాళ్ళు. ఇక రెండవది ఏంటంటే ఈ గురునింద వల్ల మహాపాపాన్ని మూటగట్టుకుంటా ఉంటారు. అంటే కేవలం తాము వెళ్లిపోయిన దానికి కారణాన్ని వెతకటం కోసం ఏదో రకమైనటువంటి దోషాన్ని, ఏదో ఒక రకమైనటువంటి నిందని వేసేటువంటి వాళ్ళు ఇంకో పాపాన్ని మూటగట్టుకుంటారు. అంటే చేసినటువంటి కృషి కాస్త ఊరికినే పోయింది, కొత్తగా మనకి పాపం మూటగట్టుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా గురువుని అవమానపరచాలని, ఆ గురువుపై ద్వేషాన్ని పెంచుకొని ఆయన్ని, ఆయన బోధించేటువంటి శాస్త్రాలని, అందులో చెప్పేటువంటి జ్ఞానాన్ని అన్నింటినీ కూడా వాళ్ళు విమర్శించవచ్చు, నిందించవచ్చు, దోషాలు చూపించవచ్చు, ఏమైనా చేయొచ్చు. అటువంటి వాళ్ళలో కొంతమంది బలవంతులు ఉంటారు, కొంతమంది బలహీనులు ఉండొచ్చు. బలవంతులనేమో ఏమీ చేయలేరు, ఏమిటట్లా మాట్లాడతావు అని అంటానికి వీల్లేదు. ఎందుకనంటే వాళ్ళు నువ్వు ఒకటంటే వాళ్ళు రెండు అంటారు. అందుకని వీళ్ళతోటి మనకెందుకు అనవసరంగా వీళ్ళని కదిలించడం ఎందుకు, మనం తిట్లు తింటాం ఎందుకు అని చెప్పి అసలు కదిలించకుండా ఉంటారు. అందుకని ఏం చేస్తారు, వాళ్ళకి దూరంగా ఉంటారు. మన పెద్దలు చెప్తారు కదా దుష్టుడికి దూరంగా ఉండాలని, అందుకని దుష్టుడికి దూరంగా ఉండాల. కాబట్టి మళ్ళీ వాళ్ళ దగ్గరికి కనుక పోయినట్లయితే, వాళ్ళ మాటలు కనుక విన్నట్లయితే, వాళ్ళ తోటి కనుక స్నేహం చేసినట్లయితే, వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు కనుక నేర్పినట్లయితే ఏమవుతుందనంటే వాళ్ళ యొక్క దుర్మార్గం మొత్తాన్ని, వాళ్ళ యొక్క పాపాన్ని మనకు కూడా అంటించేసి మనల్ని కూడా పాపాత్ములుగా మార్చేస్తారు. కాబట్టి వాళ్ళతో స్నేహం పనికిరాదు, దూరంగా ఉండాలి. అటువంటి వాళ్ళతో స్నేహం కనుక కొనసాగించినట్లయితే వీళ్ళు కూడా గురునింద చేసినటువంటి వాళ్లే అవుతారు. ఎవరు చేసినా గురునింద అదే, వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా. ఇక బలహీనులైనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మరి వాళ్ళ సంగతి ఏమిటనంటే వాళ్ళకే చెప్పారు నాలుగు తెగ్గొయటమని. బలహీనులైనటువంటి వాళ్ళు ఉంటే నోర్మయ్యి నీకేం తెలుసు కాబట్టి అలా మాట్లాడుతున్నావు అని వాళ్ళని ఎదిరించి మాట్లాడచ్చు, అదే నాలుగు తెగ్గొయటమనండి. ఇక బుద్ధి చెప్పటం అంటే వాళ్ళకి బుద్ధి చెబితే ఆ నాలుగు తెగ్గొయటం అని అంటారు, లేదా అక్కడి నుంచి వాళ్ళని తరిమేయాలి. నాలుగు తెగ్గయటం ఉత్తమమైనటువంటి పక్షం, ఉత్తమ పక్షం. అక్కడి నుంచి తరిమేయటం మధ్యమ పక్షం, గ్రామం నుంచి వెళ్ళగొట్టడం అధమ పక్షం, వాళ్ళతో కలిసి గురునింద చేయటం అధమాధమైనటువంటిది. ఈ ప్రకారంగా ఈ నాలుగు రకాలైనటువంటి జాగ్రత్తలు గురునిందాకరుల పట్ల చేయాలి. అవతల వాళ్ళు ఏ రకమైనటువంటి మనుషులో చూచి దాన్ని బట్టి మనం ప్రవర్తించాల్సినటువంటి తీరుని మనం నిర్ణయించుకోవాలి. ఇంకా శిష్యుని యొక్క ధర్మాలని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 146వ శ్లోకం చూడండి. నోచిష్టం కస్యచిద్దేయం గురో రాజ్ఞాం న చత్యజేత్ కృష్ణముచ్చిష్టమాదాయ హవిర్వా భక్షయేత్ స్వయం గురోః ఉచ్చిష్టం. గురుదేవుని యొక్క ఉచ్చిష్టం, ఉచ్చిష్టం అంటే భుక్తశేషం, అంటే ఆయన తిన్న తర్వాత మిగిలినటువంటిది, అంటే ఆయన తిన్న తర్వాత ఏదో కొంచెం ఉన్నట్లయితే దాన్ని. కస్యచిత్ నదేయం, గురువు యొక్క ఉచ్చిష్టం గనక మనకి లభిస్తే దాన్ని ఎవరికీ ఇవ్వకూడదు. ఎవరికీ ఇవ్వకూడదు అంటే మనం కూడా భార్యాలని కాదు, అంటే మనం మాత్రమే స్వీకరించాలి, ఎవరికి ఇవ్వకూడదు. గురో ఆజ్ఞాంచ నా త్యజేత్, గురువు యొక్క ఆజ్ఞని ఎన్నటికీ కూడా విడిచిపెట్టకూడదు. గురువు ఏ మాట అయితే చెబితే అది ఆజ్ఞగా స్వీకరించాలి, దాన్ని పాటించాలి. హవిహి ఇవ హవిస్సులాగా, అంటే యజ్ఞంలో వేసేటువంటి ఆహుతులు హవిస్సుగా మారుతాయి, ఆ హవిస్సులాగా స్వయం భక్షయత్, స్వయంగా దాన్ని స్వీకరించాలి అని. అంటే గురువు యొక్క ఉచ్చిష్టాన్ని యజ్ఞములో ఇచ్చినటువంటి యజ్ఞశేషములాగా భావించి దాన్ని స్వీకరించాలి, భక్తితో స్వీకరించాలి. ఈ విషయంలో గురువు యొక్క ఆజ్ఞని తప్పనిసరిగా పాటించాలి. ఎందుకని ఈ మాట చెప్పారు అని అంటే, ఆ విషయంలో గురువు యొక్క ఆజ్ఞ ఉంటుందంటే ఎవరో బాగా అర్హత కలిగినటువంటి శిష్యులు కనుక ఉంటే, నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి శిష్యులుంటే వాళ్ళకి ఆ ఉచ్చిష్టాన్ని తీసుకోమని చెప్పి ఇస్తాడు, లేదా తీసుకోమని చెబుతాడు. ఆ ఆజ్ఞని తప్పకుండా పాటించాలి వాళ్ళు. మరి మిగిలినటువంటి వాళ్ళకి అలా చెప్పకపోతే వాళ్ళు తీసుకోవక్కర్లా, ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ గురుభక్తి లేనటువంటి వాళ్ళకి గురువు యొక్క ఉచ్చిష్టాన్ని ఇవ్వకూడదు. అంటే ఎవరికో ఒక్కొక్కరికి మనకి దేవాలయానికి పోయినప్పుడు ప్రసాదం పెడతారు, ఆ ప్రసాదాన్ని కొంత మనం నోట్లో వేసుకున్నా ఎవరన్నా దారిలో కనుక కనపడితే వాళ్ళకు కూడా కొంత ఇద్దాం అనుకుంటాం. కానీ గురువు ఉచ్చిష్టాన్ని మాత్రం అట్లా ఇవ్వకూడదు, వాళ్లే స్వీకరించాలి. ఎవరికి లభిస్తే వాళ్లే దాన్ని స్వీకరించాలి, కాని ఇతరులకు ఇవ్వకూడదు అని. ఎందుకనంటే గురుదేవుడు గనక తృప్తి చెందినట్లయితే ఆ గురు ఉచ్చిష్టం అనేటువంటిది పవిత్రమైనటువంటిది గనక సమస్తమైనటువంటి భూతాలు శాంతిస్తాయి. గురుదేవుని యొక్క ఉచ్చిష్టం అంత తేలిగ్గా దొరకదు, ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. అలా దొరికితే అది పవిత్రమైనటువంటిది కాబట్టి గురువుని సంతృప్తి పరచడం అవుతుంది. గురువు సంతృప్తి పడితే సకల భూతాలు సంతృప్తి చెందుతాయి. ఎందుకనంటే గురుదేవుడు సాక్షాత్ పరమాత్మ అనేటువంటి భావన మనకి ఉన్నది గనక. అటువంటి మహాత్ముని యొక్క భుక్తాన్న శేషాన్ని ఇతరులు ఎవరికీ కూడా ఇవ్వకూడదు అని ఇక్కడ పరమశివుడు తెలియజేస్తూ ఉన్నాడు. దాని విలువ తెలియనటువంటి వాళ్ళు అసహించుకుంటారు, అదే ఆయన ఇంగిలి మనం తీసుకునేది ఏంటి అని. కొంతమంది మరోలాగా అనుకుంటారు, ఆహా ఈయన ఇంగిలి మనం తినాలంట, ఏంటంటే ఈయన గొప్ప అనేటువంటి భావన ఉంటుంది. గురుప్రసాదాన్ని ఇతరులకు గనక ఇచ్చినట్లయితే, అంటే వాళ్ళు గనక ఆ గురువు మీద భక్తి లేనటువంటి వాళ్ళు అయినప్పుడు, అంటే వాళ్ళు కూడా శిష్యులే కానీ భక్తి లేదు, కానీ గురువు నీకిచ్చాడు, ఇచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి గనక ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అటు ఇటు చూచి దాన్ని అవతల బారేస్తారు. పాదతీర్థాన్ని తీసుకోవాల్సి వస్తే బయట వాళ్ళు ఎవరైనా గనక ఉంటే ఆయన కాళ్ళు గడిగిన నీళ్ళు నేను తాగేదేంది అని అసహించుకుంటారు, మాకు వద్దని చెప్తారు, లేదంటే ఏదో రకంగా తప్పించుకుంటారు. ఇక శిష్యుల్లో కొంతమంది తెలివి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే వద్దంటే బాగుంటుంది కనుక అందరితో పాటుగా చేతిలో తీసుకొని జాగ్రత్తగా దాన్ని ఆ పెదాల దాకా తీసుకెళ్లి పెదాలకు తగలకుండా దాన్ని జారిడిస్తారు, లేదా ఎవరు కనుక చూడకపోతే పక్కన పారేస్తారు. అందుకని ఏమిటనంటే అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటిదే ఇక్కడ ఉద్దేశం. ఇక కొందరైతే అసలు తీసుకోరు, అది రైటు, తీసుకున్నా పక్కన పోస్తారు పర్వాలేదు. ఎందుకనంటే వాళ్ళు శిష్యులు కాదు కాబట్టి. శిష్యుల్లోనే ఇలాంటి వాళ్ళు ఉంటే మరి ఇతరుల సంగతి చెప్పాల్సినటువంటి పని లేదు. గురుదేవుని యొక్క ఉచ్చిష్టాన్ని నిజమైనటువంటి శిష్యులు ఎలా స్వీకరించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. స్వీకరించాలన్నారు, ఎలా స్వీకరించాలి అని. మనం యజ్ఞం చేసినప్పుడు అందులో వేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి పక్కమై చివరికి అవి హవిస్సు, వాటిని హవిస్సు అని అంటారు, హవిర్భాగాలు అంటారు. ఆ హవిర్భాగాలు దేవతలకు ఇస్తారు. ఆ దేవతలకు ఇచ్చేటప్పుడే మనకి మంత్రాలు కూడా ఉన్నాయి. అంటే అగ్నిలో ఎప్పుడైతే నువ్వు ఆహుతుల్ని వేస్తున్నావో అప్పుడే మనం అంటాం అనమాట, ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడికి ఇస్తున్నాం, కుబేరాయ స్వాహ అంటే కుబేరుడికి ఇస్తున్నాం, వరుణాయ స్వాహ వరుణుడికి ఇస్తున్నాం, అగ్నయే స్వాహ అగ్నికి ఇస్తున్నాం అని ఈ ప్రకారంగా మనం ఇస్తూ పేర్లు చెప్తూ ఉంటాం. మనం ఏ పేర్లు చెప్తే ఆ పేర్లకి ఆ వాళ్ళకి అగ్నిదేవుడు అందిస్తూ ఉంటాడు, దాన్ని హవిర్భాగం అని అంటారు. ఒకవేళ ఏ దేవతనికైనా సరే ఇవ్వాల్సినటువంటి హవిర్భాగాన్ని ఇవ్వకపోతే ఆ దేవతలకు కోపం వస్తుంది ఈ యజ్ఞం చేసేటువంటి వాళ్ళ మీద. హవిర్భాగాలు లేకుండా చేస్తే ఆ యాగం కూడా ధ్వంసం అయిపోద్ది మహాత్ములైనటువంటి వాళ్ళ దగ్గర. ఎందుకని అంటే మీకు దక్ష యజ్ఞం తెలుసు, దక్షుడు యజ్ఞం చేశాడు. ఏమిటంటే అది నిరీశ్వర యజ్ఞం. నిరీశ్వర యజ్ఞం అంటే ఈశ్వరుడు లేకుండా అందరు దేవతల్ని పిలిచాడు, మునీశ్వరుని పిలిచాడు, సరే వచ్చేవాళ్ళందరూ వచ్చారు, ఈశ్వరుడు ఒక్కడిని మాత్రం పిలవల. ఈశ్వరుడు ఆయనకు అల్లుడు, సతీదేవి యొక్క భర్త, సతీదేవి ఏమో ఆయన కుమార్తె. పిలవకుండా ఆయన్ని ఆహ్వానించకుండా ఆయనకి ఆవిర్భావం లేకుండా చేశాడు. అందుకని ఆ యజ్ఞం ఏమైంది, యజ్ఞం ధ్వంసమైపోయింది. యజ్ఞం ఫలం దక్కలేదు, తలకాయ పోయింది, మేక తలకాయ వచ్చింది. అందుకనే ఎప్పుడు కూడా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఈ నిరీశ్వరవాదం, ఇది ఎప్పుడు కూడా చేయకూడదు. ఇప్పుడు దేవతలకు ఎట్లయితే హవిర్భాగాలన్నీ చేరుతున్నాయో అదే ప్రకారంగా గురువు యొక్క ఉచ్చిష్టాన్ని కూడా హవిస్సులాగా స్వీకరించాలి అని ఇక్కడ ఈశ్వరుడు తెలియజేస్తూ ఉన్నాడు. హవిస్సులాగా స్వీకరించాలంటే పవిత్రమైనటువంటి భావనతో స్వీకరించాలి. సాధారణంగా మనకి తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంగిలి తినాలనుకుంటారు, పాచిపోయిన తినాలనుకుంటారు. మరి అయితే ఇప్పుడు కూడా ఎంగిలి తింటున్నాం కదా, అంటే మనకు కూడా తమో గుణం ఉందా అని అంటే, మరి దీన్ని తినేటువంటి వాళ్ళు ఎవరు, పరమ భక్తులైనటువంటి శిష్యులు, ఆ గురువు యందు అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి శిష్యులు. కాబట్టి వాళ్ళు సత్వగుణంలోనే ఉన్నటువంటి వాళ్ళే, దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మరి అటువంటి వాళ్ళు మరి ఎంగిలి ఎట్టు తింటారండి అని అంటే, గురువు యొక్క ఉచ్చిష్టం పవిత్రమైనటువంటిది, అది యజ్ఞంలో ఉన్నటువంటి హవిస్సుతో సమానమైనటువంటిది అని. కాబట్టి హవిస్సుగా భావించి దీన్ని స్వీకరించాలి. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే, తన యొక్క మనస్సు జ్ఞాన వైరాగ్యాలతో నిండిపోతుంది. జ్ఞాన వైరాగ్యాలతో, ఆత్మజ్ఞానము వైరాగ్యము ఈ రెండిటితో నిండిపోతుంది. నిజంగా మోక్షం కనుక కావాలంటే మనకు కావాల్సింది రెండే, ఒకటి ఆత్మజ్ఞానము, రెండు వైరాగ్యం. ఈ ఆత్మజ్ఞాన వైరాగ్యాలు రెండు ఉంటేనే మనం మోక్షస్థానానికి వెళ్ళగలుగుతాం, మోక్షస్థానాన్ని అందుకోగలుగుతాం. ఆ జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదించేటువంటిది ఈ గురు ఉచ్చిష్టం అనేటువంటి విషయం మనకిక్కడ తెలుస్తుంది. అందువల్ల తేలినటువంటి విషయం మొత్తం మీద ఏమిటనంటే, గురు ఉచ్చిష్టాన్ని భుజించటం క్రమంగా జ్ఞానప్రాప్తికి మోక్షప్రాప్తికి దారితీస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాల. ఈ విధంగా గురు ఉచ్చిష్టాన్ని, దాన్ని ఉచ్చిష్టంగా భావించకుండా దాన్ని ప్రసాదంగా హవిస్సుగా అలా భావించాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక సద్గురువు యొక్క సమక్షంలో శిష్యుడు ఏ ప్రకారంగా మాట్లాడాలి, అతడు మాట్లాడాల్సినటువంటి విధానం ఏమిటి అనేటువంటి దాన్ని, ఏం మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 147వ శ్లోకంలో రేపు చెప్పుకుందాం.